4వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనాలు చదువుకుందాం. మొదటి తెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కాక అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండగలను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమే ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచను గాని అపవిత్రులుగా ఉండటం పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుననే ఉపేక్షించుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. చదువుబడ్డ లేఖన భాగం నుంచి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకు ప్రార్థిద్దాం. అట్లాగే మరి బైబిల్ స్టడీ యొక్క ఉద్దేశం వాక్యాన్ని క్రమముగాను లోతుగాను ధ్యానించటం, మీరు బైబిల్ గ్రంథాలు కలిగి నోట్స్ కలిగి ప్రత్యేకంగా నోట్స్ కలిగి మీరు పాల్గొనాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వారం మీరు ఎవరినైనా కలుసుకుని వారికి ఈ ప్రచర్యను పరిచయం చేస్తుంటే ఉదయకాలం ఆరాధనలోకి వారిని ఆహ్వానించండి, వారు మేలు పొందుతారు. కాలర్ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపైన దేవ, దయగలిగిన గొప్ప దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాకు అనుగ్రహించిన ఈ దినము 25వ తేదీని బట్టి నీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన దివ్యమైన నీ వాక్యాన్ని బట్టి, గ్రంథాన్ని బట్టి నీకు వందనాలు. మాకు ఇచ్చిన సంఘ సహవాసాన్ని బట్టి, అనుదిన సహవాసాన్ని బట్టి నీకు వందనాలు. నల్గొండ టీచర్ల సహవాసాన్ని మీరు కట్టి వారిని బలపరిచి ఈ రోజు మా ముందు నిలబెట్టి వారిని వాడుకుంటున్నందుకు కూడా మీకు వందనాలు. దశలోనికి పత్రిక ధ్యానాలు దీవెనకరంగా అవు వ్యక్తిగతంగాను సంఘం గాను మేలు పొందినట్లుగా మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు. మరొకసారి ప్రభా, ఈ దినం కొరకే మమ్మల్ని అప్పగించుకుంటున్నా. మా ధ్యానం స్త్రీల సహవాస ఆరాధన దీవెనకరంగా ఉంచండి. సాయంకాలం మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఐక్య ఆరాధనలో మీ సన్నిధిని తోడుగా ఉంచి మీరు మాహిం తెచ్చుకోండి. ప్రకాశం కిట్ సహవాసం ప్రతిష్ట ఆరాధన దీవెనకరంగా మీరు మార్చండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ మరొకసారి యేసుక్రీస్తు ప్రభు శ్రేష్ఠ నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం తెస్సలోనికి మొదటి పత్రిక ధ్యానాల్లో భాగంగా 3 అధ్యాయాలు ముగించుకున్నాం. 4వ అధ్యాయంలో మొదటి భాగాన్ని చూస్తా ఉన్నాం. సరే, ఈ వాక్య భాగంలో ప్రత్యేకంగా దేవుని చిత్తం చేయటం ఎలాగో రాయబడతా ఉంది. ఏది దేవుని చిత్తమో తెస్సలోనిక సంఘానికి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏది దేవుని చిత్తమో, ఎట్లాగా దేవుణ్ణి సంతోషపెట్టగలము, పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. కాబట్టి చాలా అవసరమైన విషయం. మనం కూడా ప్రభుని సంతోషపెట్టడం కంటే మన జీవితానికి భాగ్యమే ఉంటుంది. కాబట్టి నేను ఎట్లా ఉంటే నా ప్రభు సంతోషిస్తాడో ఈ వాక్య భాగంలో మనం చూడగలం. అందులో మొదటి వచనంలో మనం చూస్తా ఉన్నాం, మొదటి వచనంలో ఒక ఆజ్ఞ కోసం మాట్లాడుతూ ఉన్నాడు, ఆజ్ఞ కోసం మాట్లాడుతూ ఉన్నాడు. మెట్టుకు సహోదరులరా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుతూ, ఆజ్ఞ కోసం మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆజ్ఞలుగా చూడాలి. దేవుని మాట అది నాకు నచ్చితే వింటాను, నచ్చితే చేస్తాను, కుదిరితే చేస్తాను, అది ప్రభువుని కనపరచడం కాదు, అది ఆజ్ఞ. ఆయన మాటను మనం శిరసావహించటం మన బాధ్యత, ఆజ్ఞ. ఇక్కడ ఈ ఆజ్ఞలో మనం ఎలాగుండాలో చాలా స్పష్టంగా రాయబడతా ఉంది. రాత్రి బైబిల్ స్టడీ అందులో కూడా మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆచారాలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. మనం ఆచారాల విషయంలో ఎట్లా ఉన్నామంటే చాలా నిష్ఠగా ఆ బైబిల్ స్టడీలో అంటా ఉన్నారు. తెల్లబట్టలు కట్టుకోవాలి, లేకపోతే ఆదివారం ఖచ్చితంగా ఆరాధనకు రావాలి. ఆదివారం ఖచ్చితంగా రావాలని ఎక్కడుంది? అవును, ఆదివారం హాలిడే కాబట్టి అలవాటు అయ్యింది. సోమవారం వాక్యంలో ఉందా లేదా అనవసరం, ఆదివారం ఆచారంగా చేస్తున్నాం, ఆదివారమే. తెల్లబట్టలు కట్టుకోవని మాత్రమే రావాలి ఆరాధనకని ఎక్కడుంది? అది ఆచారం. అది రెండు మంచి ప్రాక్టీసులు అయినప్పటికీ అంతకంటే వాక్యం ప్రాముఖ్యం, వాక్యంలో ఏముంది అన్నది ప్రాముఖ్యం. కాబట్టి పెద్దల ఆచారాలు, పెద్దల కట్టడల కంటే వాక్యం తక్కువైపోయింది, వాక్యాన్ని బొత్తిగా నిరాకరిస్తున్నారు అని చూసాం. చాలా ప్రాముఖ్యమైన మాట ఆజ్ఞలు పాటించటం, దేవుని మాటలు పాటించటం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం, దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యం, గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు ఏమీ లేదు. దేవుని ఆజ్ఞలు పాటించటమే ముఖ్యం. నేను ఆయన చెప్పినట్టుగా నేను పాటించను, కానీ అట్లాగే ఆచార క్రైస్తవుడిగా ఉంటాను, ఆచారాలు పాటిస్తాను, ఆజ్ఞలు పాటించను, అది ఏమాత్రం మేలు కాదు, ఏమాత్రం మేలు కాదు. ప్రభు గ్రేట్ కమిషన్ లో మాట్లాడుతూ ఉన్నారు, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడుతున్నారు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. దేవుని మాటల్లో ఏది నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. కాబట్టి నేను ఏమేమి మీకు ఆజ్ఞాపించానో అవన్నీ గైకొనాలి. ఈ ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలపు ఆరాధనలు, వచనం వెంబడ వచనం, వాక్య ధ్యానం, బైబిల్ స్టడీ, బైబిల్ అధ్యయనాలు, ఉద్దేశం ఏంటి? జ్ఞాన సముపార్జన కాదు, మాకు బైబిల్ బాగా తెలుసు అని జబ్బులెగరేయడం కోసం కాదు, గొప్పలకు పోవడం కోసం కాదు. ఎంత స్పష్టంగా వాక్యాన్ని చదువుతామో అంత నిక్కచ్చిగా వాక్యాన్ని పాటించాలి, కావున ప్రియులారా, మనం ఈ వాక్య ధ్యానం ద్వారా మనం ఎరుగుతున్న విషయం ఏంటంటే, ఆజ్ఞాపించబడ్డ ప్రతి విషయాలు మనం ఆచరించాలి, పాటించాలి అని వాక్యం ద్వారా చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రత్యేకంగా తెస్సలోనికి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు అన్నది మనం చూడాలి. మొదటి తెస్సలోనికి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మేము మీకు ఇచ్చిన ఆజ్ఞను తిరుగుదురు అన్నాడు. ఏంటి ఆజ్ఞ? 2వ వచనం, రెండవ వచనంలో మాట్లాడుతున్నాడు. కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకునిచున్నారు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నమాట, మీరు దేవుని సంతోషపరచాలి, మీరు దేవుడికి నచ్చినట్టుగా నడుచుకోవాలి, మీ నడక దేవునికి సంతోషకరంగా ఉండాలి. మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వల్ల నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకునిచున్నారు. మన నడక ఆయనకు ఇష్టంగా ఉండాలి. కావున ప్రియులారా, చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని సంతోషపెట్టాలి, దేవుడు మనం అనుకున్నట్టుగా ఉండాలి, దేవుడు మనం చెప్పినట్టుగా చేయాలి. నేను అక్కడ అంటాను, అప్పుడు ఆయన దేవుడు అవడు, నువ్వే దేవుడు అవుతావు. ఎందుకు? నిన్ను సంతోషపెట్టాలి భక్తుడు. ఆయన దేవుడైతే మన భక్తులం అయితే మనం ఆయన సంతోషపెట్టాలి, మనం ఆయనకు నచ్చినట్టు నడుచుకోవాలి, ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి, ఆయన్ని ఇంప్రెస్ చేయాలి. సంఘానికి పౌలు భక్తులు ఏమి నేర్పిస్తున్నారంటే, మీ నడక ఆయనకి సంతోషకరంగా ఉండాలి అని నేను నేర్పించాం, మీరు అలాగే నడుచుకుంటున్నారు అని సంఘాన్ని బట్టి పౌలు భక్తుడు సంతోషిస్తున్నారు, అలాగే నడుచుకుంటున్నారు, సంతోషిస్తున్నాడు. అందులో ప్రాముఖ్యంగా ఆయన మాట్లాడుతున్న మరొక మాట, ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు బాగున్నారు అని అప్రిషియేట్ చేస్తూ మరొక హెచ్చరిక ఇచ్చాడు, మరొక హెచ్చరిక ఇస్తున్నాడు. ఏంటా మరొక హెచ్చరిక అంటే, ఇక్కడితో మీరు ఆగిపోవద్దు, మేము బాగున్నాము అని ఆగిపోవద్దు, మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలి, మీరు అంతకంతకు అభివృద్ధి నొందాలి. ఈ అభివృద్ధి నొందాలి అన్న మాట దగ్గర మళ్ళా మనం వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే. అభివృద్ధి అనగానే ఆస్తులు, అభివృద్ధి అనగానే పేరు ప్రఖ్యాతలు, అందులో కాదు, అందులో కాదు. మనం దేవుణ్ణి సంతోషపెట్టేటట్లుగా నడిచే విషయంలో మన నడక, మన విధేయత ఇంకా అభివృద్ధి చెందాలి, మన దేవుని సంతోషపెట్టే విషయాలు ఇంకా అభివృద్ధి చెందాలి. కాబట్టి ప్రియులారా, నేను ఈ మాట జ్ఞాపకం చేస్తాను, మనం ప్రారంభ దినాల్లో ఎట్లాగా ప్రభువును ప్రేమిస్తూ ప్రభుకు లోబడుతూ ప్రభు చిత్తానుసారంగా నడుచుకుంటూ వచ్చామో అది బాగుంది. దేవుడు సంవత్సరాలు గతిస్తున్న కొద్దీ మనం ఎదిగిన విశ్వాసులు, మనం ఎదిగిన విశ్వాసం, పరిణతి చెందిన విశ్వాసులుగా ఉండాలి, మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ గా ఉండాలి, మెచ్యూర్డ్ డిసైపుల్స్ గా ఉండాలి. అంటే మళ్ళా మాట మాటికి చెప్పించుకోవటం, మళ్ళా మాట మాటికి చెప్పించుకోవటం కాదు, ప్రారంభంలో తెలియదు చెప్తారు, కానీ తర్వాత చెప్పాల్సిన అవసరంలా, మనం ఎదిగిన విశ్వాసులుగా మనంతటి మనం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ సంఘానికి ఇవ్వబడుతున్న హెచ్చరిక ఏంటంటే, మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలని మిమ్మల్ని వేడుకొని రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండవ మాట, హెచ్చరిస్తున్నాను, ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు, అంతకు అంతకు అభివృద్ధి చెందాలి, అంతకు అంత అభివృద్ధి చెందాలి. ఎందులో ఆయన అభివృద్ధి కోరుతా ఉన్నాడు, ఎందులో అభివృద్ధి కోరుతున్నాడో ఆ వాక్యంలో మనం చూడగలం. ఎందులో అభివృద్ధి కోరుతున్నాడు ఆయన? పదవచనంలో మరొక మాట రాయబడింది, పదవచనం పన్నెండవ వచనం కలిసి ఉన్నాయి. అలాగుననే మాసిడోనియంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులరా, మీరు ప్రేమయందు మరీ ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు. అందులో సహోదరులను ప్రేమించే విషయం ఉంది, సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనచ్చు. మీరు నడక సహోదరుల విషయంలో ప్రేమ కలిగి ఉండాలి, బయట వారి విషయంలో మర్యాదగా ఉండాలి. మీ నడక మనం ప్రారంభంలో ఆ మాటలే చూస్తా వచ్చాం. రెండవ వచనంలో మీరు ఎలాగ నడుచుకొని ప్రభువును సంతోష పెట్టాలో, మీరు ఎలాగ నడుచుకుని దేవుడు సంతోష పెట్టాలో మీరు విన్నారు. అందులో ఎదగాలి, అంతకంతకు అభివృద్ధి చెందాలి. చాలాసార్లు లోకం దేవుని దైవికంగా ఎరగటం ఎదగటం అన్న మాట దగ్గర ఆత్మీయంగా అనుకోవట్ల, అభివృద్ధి అనగానే ఆత్మీయంగా అనుకోవట్ల, అభివృద్ధి అనగానే క్యారెక్టర్ అనుకోవట్ల, కాండక్ట్ అనుకోవట్ల, అభివృద్ధి అనగానే ఆస్తులు అనుకుంటున్నారు. దేవుడు వర్ధిల్ల చేస్తాడు, దేవుడు దీవిస్తాడు. కానీ కాంటెక్స్ట్ లో అలా మనం చూడటంలా ఆ పదాలు మనం అక్కడి నుంచి ఏమైనా అరువు తెచ్చుకుంటే పక్క తెచ్చుకుంటే అలా కనిపిస్తాయి. కానీ ఇతింద కాంటెక్స్ట్ మనం చదివినప్పుడు మీరు దేవునికి ఇష్టమైన నడత నడవాలి, మీరు సహోదరులను ప్రేమించాలి, మీరు సంఘానికి వెలుపడి వారి ఎదుట మర్యాదగా నడుచుకోవాలి. ఇంకా స్పష్టంగా మాట్లాడుతున్నాడు 12వ వచనంలో, మీకేమీ కొదువు లేకుండాట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం, ఆజ్ఞా ఇది, మీరు పరులు జోలికి పోక మీ సొంత కార్యాలు జరుపుకునుట యందును మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవాలని మిమ్మను హెచ్చరించుచున్నాము అన్నాడు. మీరు మర్యాదగా నడుచుకోవాలి అన్నమాట దగ్గర ఇతరుల మీద ఆధారపడద్దు, సొంత కార్యాలు మీరే చేసుకోవాలి, మీ చేతులతో మీరే పని చేసుకోవాలి, మీ చేతులతో మీరే పని చేసుకోవాలి. చరిత్రకారులు ఏమంటారంటే యెరూషలేము సంఘంలో గొప్ప ఐక్యతను మనం చూడగలం. వారు ఎంత బాగా కలుసుకున్నారంటే ఆస్తులు కలిపేసుకున్నారు, చరాస్తులను అమ్మేసి ఉమ్మడి ఆస్తిగా చేసేసుకున్నారు. కలిగిన వారి సమృద్ధి లేని వాళ్ళకి ఇస్తున్నారు, ఎవరికి కొదువ లోటు ఏమి ఉంటలేదు. వారు ఇంటింటా భోజనం చేస్తున్నారు, వారు అనుదిన సహవాసం చేస్తున్నారు. ధనిక పేద ఆ భేదాలు పోయే కాబట్టి సంఘ సమృద్ధి అందరికి ప్రయోజనకరంగా ఉంది. కానీ ఎట్లాంటి మైండ్ సెట్ వచ్చిందంటే మేము పనిచేయాల్సిన అవసరం లేదు, మా సహవాసంలో మాకు భోజనం దొరుకుతుంది, మాకేమైనా ఇబ్బంది అయితే మా సంఘం చూసుకుంటుంది అని పనిచేయడం మానేస్తున్నారు. కాబట్టి పౌలు హెచ్చరిస్తున్నాడు, మీరు మీ సొంత పనులు మీరే చేసుకోవాలి, మీ స్వహస్తాలతో మీరు కష్టపడి పనిచేయాలి. ఇప్పుడు కూడా ఒక అభిప్రాయం తరతరాల నుంచి నాటుకుంటూ వచ్చేసింది. ఏంటి అభిప్రాయం అంటే పరిచర్య చేసేవాడు ఏ పని చేయకూడదు, దేవుడు నిన్ను సేవకు పిలిస్తే ఉద్యోగాన్ని రిజైన్ చేసి రావాలి, ఉద్యోగం రిజైన్ చేసి వచ్చిన తర్వాత అనుకూలంగా ఉన్న ఇంకొక ఉద్యోగంలో జాయిన్ అవుతే మళ్ళా నువ్వు విశ్వాసం బలహీన పడిపోయినట్టుగా భావిస్తారు. దాని ఎట్లా జీవించాలి? సంఘం మీద ఆధారపడి, సంఘం యొక్క దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి, వాళ్ళు కానుకలు ఇస్తే ఆ కానుకల మీద కష్టపడి జీవిస్తూ, అప్పుడు ఆ కానుకలు ఇచ్చే ఈ సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు, మీరు మా జీతం మీద బతుకుతున్నారు, మీరు మా కానుకల మీద బతుకుతున్నారు అన్నట్టుగా చిన్న చూపు చూస్తూ, వీరు కూడా మన గట్టిగా మాట్లాడితే మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేస్తారు, గట్టిగా మాట్లాడితే మనకు వచ్చే కానుకలు ఆగిపోతే నిలబడిపడుతూ ఎట్లా పరిచయం జరుగుతుంది? పౌలు హెచ్చరిస్తున్నాడు సంఘానికి, పౌలు ఆజ్ఞాపిస్తున్నాడు సంఘాన్ని. ఎట్లా హెచ్చరించగలుగుతున్నాడు, ఎట్లా ఆజ్ఞాపించగలుగుతున్నాడు? పౌలు మాట కూడా వాళ్ళు అలాగే లోబడుతున్నారు. పనిచేయడం, మనం గౌరవంగా బతకటం, మనం ఇతరులు దాన్ని ఆశించకుండా ఉండటం అన్నది అది మంచి మాదిరి. అందుకే ఈరోజు ఎందుకు సేవకుల మాటలు విశ్వాసం తీసుకోవట్లేదంటే, అందులో కొంతమంది కొంతమంది కార్పొరేట్ పాస్టర్లు వాళ్ళు తెలివితేటలు బాగా నేర్చి బాగా సంపాదిస్తా ఉన్నారు, కానీ చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. నా మటుకు నేను సేవకుడు అంటే నాకు చిన్న చూపు, ఎందుకు ఆయనకి మనసంతా డబ్బుల మీదే ఉంటుంది, పాపం వాళ్ళ దగ్గర ఏమి లేవు కదా. కాబట్టి వాళ్ళు కాన్సన్ట్రేషన్ ప్రసంగాలు కానీ వాళ్ళు గృహదర్శనాలకు వచ్చినప్పుడు కానీ ఏమైనా దొరుకుతుంది అని ఆశిస్తారు. అలా ఆశిస్తున్నారు కాబట్టి చీప్ గా కనబడుతున్నారు. దశలోనికి సంఘంలో సంఘానికి పౌలు భక్తులు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మీరు మర్యాదగా నడుచుకోవాలి, మీరు క్రమముగా నడుచుకోవాలి, మీరు పనిచేయాలి, మీరు ఆ సొంత కార్యాలు మీరే చూసుకోవాలి, మీ చేతులతో పని చేయటంలో ఆశ కలిగి ఉండాలి. ఆప్షన్ కాదు, సజెషన్ కాదు, ఆజ్ఞ, ఆజ్ఞగా మాట్లాడుతున్నాడు. కావున పిల్లరా, మనం చూస్తున్న మాట అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి, అంతకంతకు అభివృద్ధి చెందాలి. ఎందులో అభివృద్ధి చెందాలి? మీరు ప్రేమలో అభివృద్ధి పొందాలి అని మనం చూస్తున్నాం పదవచనంలో. మీ ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందాలి. రెండు, మీ మాదిరిలో అభివృద్ధి పొందాలి, మాదిరిలో అభివృద్ధి పొందాలి. ఇక్కడ ప్రేమలో అభివృద్ధి పొందాలన్న విషయాన్ని ఎంత స్పష్టంగా రిపీటెడ్ గా మాట్లాడుతాడో అర్థం కావాలి. మొదటి అధ్యాయం, మొదటి థెసలోనికి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాల్లో కూడా ఆ మాట రాయబడింది. 12-13 వచనాలు, మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయాలను పరిశుద్ధత విషయంలో అనిందమైనవిగా ఆయన స్థిరపరచుటకే మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. పౌలు యొక్క ప్రార్థన, మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలి, అంతకంతకు అభివృద్ధి పొందాలి. ఎందులో? మనుషుల్ని ప్రేమించే విషయంలో, ఇతరులను ప్రేమించే విషయంలో. అందుకే మనం ఎక్కడో ఒక చోట ప్రారంభిస్తాం విశ్వాసయాత్ర, ఎక్కడో ఒక చోట ప్రారంభిస్తాం ప్రేమ చూపించటం, మంచి నడవడి. కానీ మనకున్న ఆ టార్గెట్ ఏంటంటే అందులో ఎదుగుతా ఉండాలి. అక్కడ స్ట్రక్ అయిపోవడానికి వీల్లేదు, చాలే అని సరిపెట్టుకోవడానికి వీల్లేదు. దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తున్న కొద్దీ, ఆయుష్కాలను పొడిగిస్తున్న కొద్దీ, మన మన జీతం పెరుగుతున్న కొద్దీ, సర్కిల్ పెరుగుతున్న కొద్దీ, మనకి భూమి మీద అందుకోసం ఉంచాడు ఆయన. అభివృద్ధి పొందాలి. ఆయన అభివృద్ధిని కోరుకుంటున్న దేవుడు. మనం ఉన్న చోట స్ట్రక్ అయిపోవడానికి వీల్లేదు, సరిపోతుందిలే అనుకోవడానికి వీల్లేదు. చాలాసార్లు మాట మాట్లాడతాను, మనం డబ్బుల దగ్గర చాలు సరిపోతుంది అన్నమాట ఎప్పుడు అంటాం. ఉద్యోగస్తులుగా ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు రావాలి, ప్రతి 6 సంవత్సరాలకు పిఆర్సి రావాలి, పే రివిజన్ అవ్వాలి, ప్రతి సంవత్సరం జీతభత్యాలు పెరగాలి. పెరుగుదల విషయంలో మనం చాలా ఆశ కలిగి ఉన్నాం, డబ్బుల విషయంలో చాలు అన్నమాట ఎప్పుడు అనం. ఎంతన్నా చాలదు, మాకు అన్ని అవసరాలు ఉన్నాయి. ఎందుకో ఆత్మీయ విషయాల్లో కొంత చేసి ఎంతో చేశామని చెప్పుకోవటం, కొంత చూపించి ఎంతో చూపించామనుకోవటం, మనం సరిపెట్టేసుకోవటం. సంఘానికి పౌలు భక్తుల ద్వారా ఆత్మదేవుడు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, మీరు అభివృద్ధి పొందాలి, ఆగిపోకూడదు. అది పౌలు భక్తుని యొక్క బోధనే కాదు, మనం మత్తయి సువార్త 25:14-30 తలాంతులకు మనం రాయబడింది, ఒకరికి 5, ఇంకొకరికి 2, ఇంకొకరికి 1. తలాంతులు వారి సామర్థ్యాన్ని బట్టి ఇచ్చాడు. ఇప్పుడు మరలా ఏమంటున్నాడు? ఇచ్చాను, ఏం చేశారు? మీకు ఇచ్చాను, ఏం చేశారు? లెక్క అడుగుతున్నాడు ఆయన. ఐదు, ఐదు ఐదు చేశాడు. భల నమ్మకమైన మంచి దాసుడ, నువ్వు అభివృద్ధి చేస్తున్నావు కాబట్టి నిన్ను ఇంకా ఎక్కువ వాటి మీద నియమిస్తాను. కొంచెం నమ్మకంగా ఉన్నా ఎక్కువ వాటి మీద నియమిస్తాను. ఆ చివరుడు ఒక తలాంత తీసుకున్నవాడు కప్పెట్టాడు, అభివృద్ధి చేయడం తెలియలా, వాడి దగ్గర ఉన్నదాన్ని పీకేస్తాను. మరేం చేస్తావు? ఐదు తలాంతలు గలవాడికి ఇస్తాను, వాడుకుంది ఇంకా ఇస్తాను. ఎందుకు? అభివృద్ధి చేస్తాడు, కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వాడి వద్ద కలిగింది కూడా తీసివేయబడుతుంది. ఆయన ఉద్దేశం, ఆయన ఉద్దేశం ఇచ్చిన దాన్ని అభివృద్ధి చేయాలి, డెవలప్ చేయాలి, సద్వినియోగం చేసుకోవాలి, దేవుణ్ణి సంతోషపెట్టాలి అన్న ఉద్దేశం అయింది. ఆ ఒక్కడు అభివృద్ధి చేయకుండా ఉన్నదాన్ని కప్పెట్టి నువ్వు ఒకటిచ్చో ఒకటి తిరిగి నీకు ఇస్తున్నాను అన్నవాడిని ఏమన్నాడు? ఏమన్నాడు ఆయన? 26 వచ్చిన సోంబేరి అన్నాడు. సోమరువైన చెడ్డదాసుడా, బద్ధకస్తుడా, లేజీ ఫెలో, యూజ్లెస్ ఫెలో అన్నాడు. సోమరి అన్నాడు. కప్పెడతారు ఇచ్చిన దాన్ని, అభివృద్ధి చేయడం చేత కావట్లా అన్నాడు. 30 వచ్చిన ఏమన్నాడు? పనికి మాలిన వాడు అన్నాడు. యూజ్లెస్ ఫెలో అన్నాడు. పనికి మాలిన దాసుడా, పనికి మాలిన దాసుని ఏం చేయాలి? వెలుపల చీకట్లోకి త్రోసేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట, ఏడుపు పండ్లు కొరుకుట. మీ అభివృద్ధి అంతకంతకు అభివృద్ధి చెందాలి, అంతకంతకు అభివృద్ధి చెందాలి. ఉదయకాలం వాక్యపు వెలుగులో మనం మనం పరీక్ష చేసుకోవాల్సింది. నేనే మాట అంటాను, మేము ప్రారంభం వినే చోట ప్రారంభించాం, జీవితకాలం అంతా వింటానే కూర్చుంటామా? ప్రారంభంలో ఒకరు మనం నడిపించారు, ఇంకా ఎప్పుడు ఒకరు మనం నడిపించడమేనా? ఒక ఆయన ఎలా అన్నాడు, సంఘం యొక్క అభివృద్ధిని ఎంతమంది వస్తున్నారు టీచింగ్ కెపాసిటీ బట్టి కాదు. మా సంఘానికి 1000 మంది వస్తారు, 500 మంది వస్తారు, అది మీ అభివృద్ధికి సూచన. అది మాత్రమే కాదు, అంతమంది రావటం ఒక రకంగా బాగుంది, కానీ సెండింగ్ కెపాసిటీ, వారిలో ఎంతమందిని మీరు నాయకులను తయారు చేయగలిగారు, ఎంతమంది వినే ప్లేస్లోంచి చెప్పేవారుగా, బలపడే పరిస్థితుల్లోంచి బలపరిచేవారుగా, వాళ్ళు మిగతా వాళ్ళు నడిపించేవారుగా ఎదిగిన సంఘం, అభివృద్ధి చెందిన సంఘం. ఎస్ఎఫ్జేలో ప్రారంభ దినాల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఎవరూ లేరు, ఒకరే, అన్ని నేనే చేసుకోవాలి. ప్రభు మహాకృప, ఇప్పుడు 600 మంది నాయకులు. ఎవరికి వాళ్ళు వాళ్ళ పనులు చక్కగా చేసుకుంటారు, మనం అక్కడ కూర్చోవద్దు. సహవాసాల్లో కూడా మీరు పాట పాడతారా అని పిలవగానే నన్ను పిలవద్దండి, నా పిలవద్దు. ఎంతకాలం గమ్మును కూర్చుంటావు, ఎంతకాలం మౌనంగా కూర్చుంటావు? మీరు వాక్యం చెప్తారా? వద్దండి. ఎంతకాలం జీవితకాలం అలాగే ఉంటావా? ఏమి చేయవా? మనల్ని పిలిచే అవకాశాలు ఇవ్వటం భాగ్యం, అది బయట దొరకదు. ఎప్పుడు మనం ఎదిగేది? ఏదైనా పని అప్పు చెప్తే కదా, కొన్ని ఎదిగిన సహవాసాల్లో మేము చూసే పరిస్థితి ఏంటంటే వారికి పని చెప్పకపోతే బాధపడతారు, వారికి అవకాశాలు ఇవ్వకపోతే బాధపడతారు, వాళ్ళని వాడుకోకపోతే బాధపడతారు. అవును, ఎస్ఎఫ్జేలో వాక్యం చెప్పే వాళ్ళ విషయంలో నా మటుకు నేను కఠినంగానే నిర్ణయాలు తీసుకున్నాను. ఎందుకు? మాటలు చెప్పడం ఈజీ, చేతలు కష్టం. మాటలు మేము ప్రసంగాలు చెప్తాం, మాటలు బాగా చెప్తున్నారు, మరి పరిచర్య? ఎవరినైనా బలపరచడం నేర్చుకున్నారా? ఎవరినైనా ప్రభువులో తీసుకురావడం నేర్చుకున్నారా? ఆదరించడం నేర్చుకున్నారా? పరిచర్య అంటే సోల్ విన్నింగ్, మనిషిని సంపాదించాలి. మనిషిని సంపాదించడానికి ఏడు ఇంట్లో కూర్చొని మాటలే చెప్తానంటే అవదు, వెళ్ళాలి, ప్రేమ చూపించాలి, సహాయం చేయాలి, ఆదరించాలి, క్రియలు చూపించాలి. అవేమన్నా ఉన్నాయా? అవేమీ లేకుండా ఓన్లీ ప్రసంగాలు, మీ ప్రేమ మాటతోనూ నాలుగుతో కాక క్రియతో ఉండాలి, సత్యంతో ఉండాలి అంటాడు మొదటి యోహాన్ పత్రిక 3:8. కాబట్టి పిల్లరా, మనం అభివృద్ధి చెందాలి అన్నమాట చాలా బలంగా వాక్యంలో చూడగలుగుతున్నాం. యోహాను సువార్త 15:1-2. యోహాను సువార్త 15:1-2. నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలించాలని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. ఫలించాలి, మరి ఎక్కువగా ఫలించాలి. ఆ మాటలు చూస్తున్నాం. 8, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. బహుగా ఫలించాలి, బహుగా ఫలించాలి. కావున ప్రియులరా, మనం ఎక్కడున్నామో అక్కడ ఆగిపోవద్దు. మనం చేస్తున్న మంచి పనులు, మనం చూపిస్తున్న ప్రేమ కార్యాలు, మనం చేస్తున్న ప్రేమ కార్యాలు, నడవడి, మాదిరి, ప్రేమ, ప్రాముఖ్యంగా ఈ ప్యాసేజీలో పరిశుద్ధత, పరిశుద్ధత రాగిపోద్దు. అంతకంతకు అభివృద్ధి చెందాలి, అంతకంతకు అభివృద్ధి చెందాలన్న మాటలు లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రాముఖ్యంగా మరొక మాట, కొరింథీయులకు రాసిన 1 15:58. కొరింథీయులకు రాసిన 1:58. కాగా నా ప్రియ సహోదరులరా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి. ఇది వృధా ప్రయాస కాదు, ప్రభు కోసం చేస్తున్నది అని మీకు అర్థమైంది. అప్పుడు ఎలా చేయాలి మీరు? ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండండి. ప్రభు కార్యాభివృద్ధి, ఏదో చేయడం కాదు, ఏదో చేయడం కాదు, కార్యాభివృద్ధి ఎక్కువగా చేయాలి, విస్తారంగా చేయాలి, విస్తారంగా చేయాలి. ఈ సాయంత్రం ప్రకాశం కిట్ సహవాసాన్ని ప్రారంభిస్తున్నాం. దానికి కిట్ సహవాసం వాళ్ళు ప్రయాసపడ్డారు, ప్రకాశం జిల్లా వాళ్ళు ప్రయాసపడ్డారు. ప్రకాశం వాళ్ళు ఇప్పటికే మెడికల్ సహవాసాన్ని కట్టుకున్నారు, సచివాలయం సహవాసం కట్టుకున్నారు, వాళ్ళు ఎలక్ట్రికల్ సహవాసం కొరకు ఆశపడుతున్నారు. నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట అంటే కార్యాభివృద్ధి, కార్యాభివృద్ధి. కొన్ని సహవాసాలు ఉన్నాయి 2వ వార్షికోత్సవం, 3వ వార్షికోత్సవం, 4వ వార్షికోత్సవం అంటే అర్థమైంది, సంవత్సరానికి ఒకసారి చేసేది. సంవత్సరం అంతా ఏం చేశారు? ఏం చేయలే, అలాగే ఉన్నాం, అలాగే ఉన్నాం. నేను అంటాను, పెళ్ళయింది, మొదటి వెడ్డింగ్ యానివర్సరీ, పిల్లలు లేరు, హ్యాపీగా ఉంటారా? 2వ వెడ్డింగ్ యానివర్సరీ, పిల్లలు లేరు, హ్యాపీగా ఉంటారా? 3వ వెడ్డింగ్ యానివర్సరీ, పిల్లలు లేరు, హ్యాపీగా ఉంటారా? ప్రతి వెడ్డింగ్ యానివర్సరీ గొప్ప వేదన. ఏంది నా జీవితం? గుడ్రాలి జీవితం, పిల్లలు లేని జీవితం, ఫలింపు లేని జీవితం, పనికిరాని జీవితం. ఒప్పుకోం మనం, దాన్ని ఒప్పుకోం మనం. ప్రతి సంవత్సరం అభివృద్ధి చూడాలి. పిల్లలు 1 సంవత్సరం అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ ప్రమోట్ అవ్వాలి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి, నెక్స్ట్ క్లాస్కి అవ్వాలి. అభివృద్ధి దేహంలో అభివృద్ధి, 5 సంవత్సరాలు తగ్గట్టుగా ఉండాలి కుర్రాడు. వాడి ఫిజికల్ గ్రోత్ అలా ఉండాలి, మెంటల్ గ్రోత్ అలా ఉండాలి. అభివృద్ధి కాలంతో పాటు, కాలంతో పాటు అభివృద్ధి చెందాలి. ఆత్మీయ విషయాల్లో నేను దేవుడు సమానంగా ఇచ్చాడు, సమానంగా ఇచ్చాడు. మనం కప్పెడితేనే అభివృద్ధి లేకుండా ఉంటుంది, మనం కప్పెడితేనే. ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తిలో ఉండండి, ఆసక్తిలో ఉండండి. ఒక సహోదరుడు అన్నాడు, ప్రతి వారం వార్షిక ఆరాధన పెట్టి వెళ్తా ఉంటే మామూలుగా మాట్లాడుతూ, అన్న ఈ వారం నువ్వు ఖాళీగా ఉండవు కదా, ఏదో పెట్టుంటావు కదా అన్నాడు. అంటే ఏమంటాడంటే, ఖాళీగా ఉంటే మనం సాతానికి అవకాశం ఇస్తాం, సోమరణం అయిపోతాం, వెనకబడతాం, ఖాళీగా ఉండకూడదు. కాబట్టి నువ్వు పెడతావు. అవును, ఖాళీగా ఉండొద్దు, ఖాళీగా ఉండొద్దు. ప్రభు పనుల్లో ఆసక్తులే ఉండండి. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులే ఉండండి, ఎప్పటికీ ఆసక్తులే ఉండండి. వాక్యపు వెలుగులో మనం అభివృద్ధిలోనే ఉన్నామా? అంతకంతకు అభివృద్ధి పొందుతున్నామా? అంతకంతకు అభివృద్ధి పొందుతున్నామా? పరీక్ష చేసుకోవడం మంచిది. ఒకటి, ఇక్కడ తెస్సలోనిక మనం చదివిన కాంటెక్స్ట్ లో నుంచి, మొదటి తెస్సలోనిక పత్రిక, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్న మాట ఏంటంటే, మీరు ఆత్మీయ విషయాల్లో అంతకంతకు అభివృద్ధి చెందాలి, అంతకంతకు అభివృద్ధి చెందాలి అన్నాడు. రెండవ మాట 3వ వచనాన్ని చదువుతున్నాను. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వానికి దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషియందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. రెండవ మాట, ఒకటి అభివృద్ధి చెందాలి అన్న హెచ్చరిక మనం చూస్తున్నాం. రెండు, దూరంగా ఉండాలి అన్న హెచ్చరిక చూస్తున్నాం. దూరంగా ఉండాలన్న మాటని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, తగ్గాలి, తగ్గాలి, తగ్గాలి. ఒక విషయంలో పెరగాలి అన్నాడు. అంతకంతకు అభివృద్ధి, ఏ విషయం? ఏ విషయం? ప్రేమ చూపించే విషయం, నడిచి మాదిరి చూపించే విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో మీరు తగ్గకూడదు, పెరగాలి, అంతకంతకు అభివృద్ధి చెందాలి అని చదువుతున్నాం. రెండవ మాట, పాపం విషయంలో, లోక పోకడల విషయంలో మీరు దూరంగా ఉండాలి, తగ్గాలి, అక్కడ తగ్గాలి, అక్కడ ప్రత్యేకంగా ఉండాలి, అక్కడ ప్రత్యేకంగా. పరిశుద్ధత అన్న మాట దగ్గర సెట్ అపార్ట్ అని రాయబడింది మూల భాషలో. సెట్ అపార్ట్, ప్రతిష్ఠించుకుని ఉండటం, వేరుగా ఉండటం, వేరుగా ఉండటం. పరిశుద్ధత, ప్రతిష్ఠత, వేరుగా ఉండటం, అది పరిశుద్ధతకు సంబంధించిన మాటలు. పరిశుద్ధత అనగానే తెల్లబట్టలు వేసుకోవడం మాత్రమే కాదు, తెల్లబట్టలు వేసుకోవడం మాత్రమే కాదు, అట్లాంటి జీవితం. తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు ఎట్లా ఉండాలి? ఏ మచ్చ లేకుండా చూసుకోవాలి, ఏ డాగు లేకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. దేని పడితే దాన్ని తాకకూడదు, అంటించుకోకూడదు. అలాగే పరిశుద్ధ జీవితం అంటే, నేను ప్రభు బిడ్డనే, నేను రక్షణ పొందిన వాడను, నేను పరలోక రాజ్య సంబంధిని, నేను పరలోక రాజ్యం కొరకు దీక్ష చేస్తున్నాను, నిష్ఠగా ఉన్నాను, పరలోక రాజ్యం కొరకు కలగంటున్నాను, నేను ఆ రాజ్యానికి విరుద్ధమైనవేవి చేయకూడదు, నన్ను నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి అని లోక విషయాలలో, పాపాల విషయాలలో మనం ప్రతిష్ఠ చేసుకుని ఉండాలి, వేరుగా ఉండాలి అన్న మాటలు వాక్యంలో చూడగలుగుతున్నా, వాక్యంలో చూడగలుగుతున్నా. కాబట్టి ఈ పరిశుద్ధత విషయంలో ఈ ప్యాసేజ్లో తారాస్థాయిలోనే మాట్లాడుతూ ఉన్నాడు. తారాస్థాయిలోనే మనం బోధనందుతా ఉన్నాం. అది దేవుని చిత్తం ఆ మాట రాయబడింది 3వ వచనం, అది దేవుని చిత్తం. 4, 5 వచనాలు చివరి మాట, దేవుని చిత్తం, ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ శాంక్టిఫికేషన్, హోలీనెస్, లివింగ్ సెట్ అపార్ట్. దేవుని చిత్తం, నేను ఎలా అంటాను, నేను ఎలా అంటాను, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన అన్ని విషయాల్లో అద్భుతం, శక్తి, ఓమ్ని పొటెంట్ గాడ్, సర్వశక్తిమంతుడు, జ్ఞానం, ఓమ్ని సియంట్ గాడ్, సర్వజ్ఞాని అని దేవుడు, ఆయన ఆల్మైటీ గాడ్, అన్ని విషయాల్లో ఆయన అద్భుతం. అలాగే ఆయన క్యారెక్టర్ ఏంటంటే హోలీ గాడ్, హోలీ గాడ్, పరిశుద్ధుడు, పాపాన్ని చేయలేడు, పాపాన్ని చూడలేడు. అన్యాయం చేయడం అసంభవం, అబద్ధమాడడం అసాధ్యం. అది ఆయన నేచర్కి అగనెస్ట్. సాతాన్ని, దేవుణ్ణి మనం క్యారెక్టర్ దగ్గర స్టడీ చేసినప్పుడు వాడు, యోహాను సువార్త 8:44, శత్రువు, వాడు అబద్ధకుడు, వాడు స్వభావం అది, వాళ్ళలో సత్యం ఉండదు, వాళ్ళు సత్యం ఉండదు. క్యారెక్టర్ శక్తి సామర్థ్యాల దగ్గర వాడు కూడా బలవంతుడు, సర్వలోకాన్ని మోసపుచ్చిన వాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయవాడు. దేవుని కంటే దేవుడు అంతటి వాడు అని మనం చెప్పలేం కాని, వాక్యానుసారంగా అలా చెప్పలేం కాని, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వాడేం చిన్నోళ్ళ లేడు. తోకతో 3 అంతుల నక్షత్రాన్ని నేలరాల్చినవాడు. వాడు యేసుక్రీస్తు ప్రభు ముందు నిలబడి మాట్లాడుతున్నాడు, ఈ లోకరాధికారి నేనే, ఈ లోకరాజ్యాల వైభవ మహిమ నాది, ఐ ఆమ్ ద రూలర్ ఆఫ్ దిస్ ఎర్త్ అంటున్నాడు. వాడు అలా కనిపిస్తున్నాడు. మరి ఎందుకు మనం సాతాన్ని వెంబడించకూడదు? చాలా మంది మిరాకిల్ జరిగితే చాలు, అద్భుతం జరిగితే చాలు అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏమనొచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించడం అది గొప్ప అచీవ్మెంటే, కానీ మార్గం ఏంటి? స్పోర్ట్స్ లో రాణించడం అది అచీవ్మెంటే, మార్గం ఏంటి? పరిశుద్ధ మార్గమా? పరిశుద్ధ మార్గమా? రాజకీయాలు రాణించవచ్చు, అది సక్సెస్సే, కానీ మార్గం ఏంటి? చాలాసార్లు ఏదో ఒక అద్భుతం జరిగితే వాళ్ళే దేవుడు అన్నది భారతదేశంలో ఉన్న భావన. ఏంటి మీ దేవుడు గొప్పతనం అంటే, మా దేవుడు ఇలా చేసేసాడు. ఏం చేసేసాడు? చేతిలో కత్తి, ఎవరినో పొడి చేసాడు, ఎవరినో చంపేశాడు, ఎవరి తల తీసేసాడు, అదేనా గొప్పతనం? బైబిల్ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఆయన లాగా అన్నాడు, మనం ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సీజన్ లో లెంట్ డేస్ లో ఉన్నాం కదా, ప్రతి ఇతర విశ్వాసాల్లో ఉన్న దేవుళ్ళలో ప్రతి దేవుడి చేతిలో ఆయుధం ఉంది, ప్రతి దేవుడి చేతిలో ఆయుధం ఉంది, మేము శిక్షిస్తాము అంటున్నారు, మేము శిక్షిస్తాము అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఆయుధం లేదు, ఆయన దేహంలో ఆయుధం ఉంది. ఆయన దేహానికి సిలువ వేయబడింది, మేకులు కొట్టబడ్డాయి, ముళ్ళ కిరీటం ఉంది. నేను శిక్షను తీసుకుంటున్నాను, మీ పాప శిక్షను నేను తీసుకుంటున్నాను, నేను శిక్షిస్తాను అంటలేదు. కాబట్టి ప్రభు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు ఎలా కనబడుతున్నానంటే హోలీ గాడ్. ఆయనకి నచ్చిన క్యారెక్టర్ పాపం. లోకంలో పాపం విచ్చలవిడిగా ఉంది, పాపం విచ్చలవిడిగా ఉంది. మనం నిరీక్షణ కలిగిన బిడ్డలమైతే, మనం నిత్యత్వం కొరకు సిద్ధపడుతున్న వాళ్ళమైతే, ఆ నిత్యరాజ్యంలో ఏ పాపం ఉండదు. అక్కడ పాపానికి జనకుడు సాతాన్ ఉండడు. అక్కడ అక్కడ భూతి ఉండదు, అక్కడ అబద్ధం ఉండదు, అక్కడ మోసం ఉండదు, అక్కడ వేషధారితనం ఉండదు. నేను ఆ రాజ్యం కొరకు సిద్ధపడతా ఉన్నాను. ఆ రాజు పరిశుద్ధుడు, ఆ రాజ్యం పరిశుద్ధ పట్టణం. నేను కొంతమందితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, ఒక సహోదరుడు రీసెంట్ గా పల్నాడు వినుకొండ గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు కానిస్టేబుల్ అడుగుతా ఉన్నాను, నువ్వు పరలోకానికి ఎలాగే వెళ్తే పరలోకం బాగుంటుందా పాడవుతుందా అని అడిగాను. యథార్థంగా, సార్ నేను ఎలాగే పరలోకానికి వెళ్తే పరలోకం పాడవుతుంది, నేను పాడు చేస్తాను, దాన్ని నేను పాడు చేస్తాను. ఎందుకు? నాలో మార్పు లేదు, నాలో మార్పు లేదు. నేను ఈ మాట అంటాను, మనల్ని చేర్చుకొని పరలోక రాజ్యం దేవుడు పాడు చేసుకోడు, మనల్ని మార్చుకునే చేర్చుకుంటాడు. ఆ మార్పు ఎట్లా ఉంటుందంటే, ఆ ఆత్మ సంబంధులుగా ఉంటాం, పరిశుద్ధతను ప్రేమించేవారిగా ఉంటాం, సహోదరులను ప్రేమించేవారిగా ఉంటాం. పరలోక రాజ్యంలో బెంజుకార్లు ఉండవు, బిల్డింగ్లు ఉండవు. పరలోక రాజ్యంలో బెంజుకార్లు బిల్డింగ్లు ఉండవు. పరలోక రాజ్యంలో జ్యువెలరీ
బంగారం, నగలు, నట్ర అవి ఉండవు. పరలోక రాజ్యంలో ఎవరుంటారు? పరిశుద్ధులు ఉంటారు. పరిశుద్ధతను ప్రేమించేవారు ఉంటారు, ప్రభువును ప్రేమించేవారు ఉంటారు. భూలోకంలో ఎట్లా ఉండాలి మనం? పరిశుద్ధతను ప్రేమించేవారిగా ఉండాలి, పరిశుద్ధులను ప్రేమించేవారుగా ఉండాలి, నీతి మార్గాన్ని ప్రేమించేవారుగా ఉండాలి, సత్య సంబంధులుగా ఉండాలి. మనం ఫిట్ అవుతాం అప్పుడే. దయచేసి ఈ వాక్య బోధన మనకు అర్థం కావాలి. మీరు పరిశుద్ధులు అవటం దేవుని చిత్తం, మీరు పరిశుద్ధులుగా ఉండటం దేవుని చిత్తం, మీరు పరిశుద్ధులుగా ఉండటం దేవుని చిత్తం. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి అన్న మాట దగ్గర ఏ విషయంలో పరిశుద్ధత కూడా రాయబడింది అక్కడ, ఏ విషయంలో పరిశుద్ధిలో కూడా రాయబడింది అక్కడ. తెసలోనిక మొదటి పత్రిక 4:3, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వానికి దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధత అన్నది అన్ని విషయాలు పరిశుద్ధంగా ఉండాలి. ఇక్కడ రాయబడ్డ మాట జారత్వం, శరీర సంబంధమైన పాపాలు, శరీరానికి సంబంధించిన పాపాలు, ఇమ్మొరాలిటీ. అక్కడ మనకి లోకానికి తేడా రాయబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17 నుంచి మనం చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17 నుంచి మనం చదివితే, 4:17 నుంచి చదివితే, 4:17 నుంచి, కాబట్టి అన్యజనులు వారికి దేవుణ్ణి తెలియదు, దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి ఎరగని వారు. ఒక ఆయన అంటున్నాడు, వారు ఎందుకు పండగ చేశారంటే త్రాగడం కోసం, ఎందుకు విగ్రహం చేశారంటే నాట్యం చేయడం కోసం, గంతులు వేయడం కోసం, సినిమా పాటలు పెట్టుకోవడం కోసం. వారు వాళ్ళు పాపం కొరకు దేవుడు వాడుకుంటున్నారు, పాపం కోసం దేవుడు వాడుకుంటున్నారు. 4:17 అన్యజను నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోనవలదని ప్రభువు నందు సాక్ష్యమిస్తున్నాను. అలా మీరు నడకుండకూడదు. వారైతే అంధకారమైన మనసు గలవారే, తమ హృదయ కాఠిన్యము వలన, తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవం నుంచి వేరుపరచబడ్డవారే, తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. పైకి బాగున్నారు, లోపల ఎలా ఉన్నారు? అంధకారమైన మనసు, అజ్ఞానం, మనసుకు కలిగిన వ్యర్థత. యిర్మీయా గ్రంథం 17:9 మాట్లాడుతున్నాడు. హృదయం అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. పాప స్వభావం మనలోకి వచ్చేసింది, మన స్వభావంలో పాపం వచ్చింది. మంచి చెయ్యాలి అంటే నేర్పించాలి, చెడు చేయాలని నేర్పించాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా చెడు వచ్చేస్తుంది. పిల్లలకి ఏది చెయ్యాలో చెప్పాలి, ఏది చేయకూడదో మనం చెప్పకపోయినా వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కాబట్టి అంతరంగం చెడిపోతుంది. 19:9, వారు సిగ్గు లేని వారే ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వానికి అప్పగించుకొనిరి. ఎట్లా చేస్తారట పాపం? ఎట్లా చేస్తారట? నానా విధమైన అపవిత్రత అత్యాశతో జరిగిస్తారు. లంచగుండిని ఎట్లా చూస్తాం? కొంచెం లంచం కాదు, విపరీతంగా సంపాదిస్తూ ఉంటాం. తాగుబోతులు విపరీతంగా, తిరుగుబోతులు విపరీతంగా. అది అన్యజనులు, దేవుని ఎరగని వారు, చీకట సంబంధులు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? దాన్ని పౌలు భక్తుడు ఇలా రాస్తున్నాడు, రోమీయులకు రాసిన పత్రికలు ఇలా రాస్తాడు. మీరు పాపం చేసేటప్పుడు ఎట్లా చేశారో, ఇప్పుడు భక్తి చేస్తున్నప్పుడు ఎట్లా చేయాలి మీరు అంటాడు. ఎట్లా చేశారు, ఇప్పుడు అలా చేయాలి అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 6:19 మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవాలను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటక ఇప్పుడు మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించి అలాగే చేయండి, అలాగే చేయండి. పరిశుద్ధత విషయంలో అలాగే చేయండి అట్లాడు. కాబట్టి మారు మనసు పొందారా లేదా అన్నదానికి కొలమానం ఇదే, రక్షణ పొందారా లేదా అన్నదానికి కొలమానం ఇదే. ఇదేదో ఆదివారం భక్తి కాదు, ఇదేదో అరాకొరా చేసి సరిపెట్టుకునే భక్తి కాదు. పాపం చేసేటప్పుడు ఎట్లాగైతే విపరీతంగా చేస్తూ వచ్చారో, లోకాన్ని అనుభవించడానికి ఎట్లాగైతే బాగా పరిగెత్తారో, ఇప్పుడు రాజ్య సంబంధులుగా దైవిక విషయాల్లో పరిశుద్ధత విషయంలో మీ అభివృద్ధి అంతకంతకు అభివృద్ధి చెందాలి, అంతకంతకు అభివృద్ధి కనిపించాలి. ప్రేమలో అభివృద్ధి పొందాలి, పరిశుద్ధతలో అభివృద్ధి పొందాలి, ప్రేమలో పరిచర్లు అభివృద్ధి పొందాలి. ఆ మాటలో వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కావున ప్రిల్లరా, ఒకటి మీరు ఆత్మీయ విషయాల్లో పరిచర్ విషయంలో అంతకంతకు అభివృద్ధి పొందాలి అని తెసలోనిక సంఘానికి పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. రెండు, పరిశుద్ధత విషయంలో అంతకంతకు దూరంగా ఉండాలి, తగ్గాలి, లోక విషయాల్లో తగ్గాలి, లోక విషయాల్లో తగ్గాలి, దూరంగా ఉండాలి. తెసలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, జారత్వానికి దూరంగా ఉండాలి. 4వ వచనం, మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక. మనం అలా ఉండకూడదు, మరి అలా ఉండాలి. పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధతలో పోటీ పడండి, ప్రేమలో పోటీ పడండి, పరిచర్లో పోటీ పడండి, పాపం చేసే విషయంలో తగ్గండి, లోక విషయాల్లో తగ్గండి, జారత్ విషయంలో దూరంగా ఉండండి, పారిపోండి. ఆ మాటలు మనం చూస్తున్నాం. అన్ని విషయాల్లో మేము అలాగే ఉంటాం, భక్తిలోనే అలాగే ఉంటాం, పాపంలోనే అలాగే ఉంటాం. అది మోసం. మనం అన్యజనుల వలె కామాభిలాష యందు కాదు, అన్యజనుల వలె లోక విషయాల్లో కాదు, దేవుని బిడ్డలుగా రాజ్య విషయాల్లో మనం ఎదగాలి అన్న మాటలు మనం చూస్తున్నాం. ఎట్లా సాధ్యమవుతుంది అది? దానికి రెండు విషయాలు రాయబడ్డాయి. పరిశుద్ధతలో ఎదగాలి అంటే ఇది ఎట్లా సాధ్యమవుతుంది? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. మన మనసు మారాలి, మనం అలాంటి దృఢమైన తీర్మానాలు చేసుకోవాలి. 31st night తీర్మానాలు మంచివి. ఆ 31st night తీర్మానాలు మళ్ళా 1వ తేదీకి మారిపోకూడదు. దృఢమైన తీర్మానాలు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతర చెందండి. పై మార్పు కాదు, బట్టల్లో మార్పు కాదు, వేషంలో మార్పు కాదు, ఇది రూపాంతరం అన్నది మనసులో ఉండాలి. మనసు మారి రూపాంతర చెందాలి, తీర్మానం లోపల జరగాలి, కమిట్మెంట్ లోపల జరగాలి. అది బయటకు రావడం సమయం పడుతుంది, కానీ బయట మార్పు అది నిలవదు. మనసు మారటం, రెన్యూవింగ్ ద మైండ్, మైండ్ మారాలి, మనసు మారాలి. రెండో మాట మొదటి వచనం రాయబడింది, మన దేహాన్ని అప్పగించుకోవాలి. దేనికి? పాపానికి కాదు, లోకానికి కాదు, మన చిత్తం కోసం కాదు, దేవుని చిత్తం కోసం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. ఎస్ఎఫ్జేలో స్త్రీల పరిచర్ కూడా జరుగుతూ ఉంది. సుమారు 78 ప్రార్థనా సహవాసాలు ఉన్నాయి. నేను బలంగా చెప్పగలిగింది, ఖాళీగా ఉండడానికి దేవుడు మనం చేయలే, ఏదో ఒక పని చేయాలి. ఏం పని చేయాలి? ఏం పని చేయాలంటే పరిచర్య విషయాలు, రాజ్య విషయాలకు దూరం పెట్టాం కాబట్టి ఇంకేముంది, పోకిరి మాటలు, టీవీ సీరియళ్ళు, వాళ్ళ మీద వెలమిడి చాడీలు చెప్పుకోవటం. ఖాళీగా ఉన్నారు. ఆ దేహాన్ని, ఆ సమయాన్ని ఎట్లా వాడుకోవాలో ఆ క్లారిటీ లేదు. కాబట్టి వ్యర్థమైన విషయాలు, దానివల్ల ఆరోగ్యం పాడు చేసుకోవడం, మనసును పాడు చేసుకోవడం. దేవుని మహాకృప, స్త్రీలకు కూడా బోల్డ్ పని ఉంది, బోల్డ్ పని ఉంది. వాళ్ళ సమయం దొరికితే చక్కగా పరిచర్యకు, సమయాన్ని కుదుర్చుకొని పరిచర్యకు. వాళ్ళింట్లో ఏం జరుగుతుంది, వాళ్ళింట్లో ఏం జరుగుతుంది, వాళ్ళు నా కోసం ఏమనుకుంటున్నారు, వీళ్ళు నా కోసం ఏమనుకుంటున్నారు, ఆ చెత్త అందుకాలి ఎవరికి లేరు. అన్ని సమయాన్ని అప్పగించుకొని ఆశ్చర్యం అనిపిస్తుంది. రోజుకు ఒక పూట ప్రార్థన చేయండి బాబు అంటే అదే కష్టం. ఉదయం వాళ్ళు ఉంటున్నారు, సాయంత్రం వాళ్ళు ఉంటున్నారు, మధ్యాహ్నం వాళ్ళు ఉంటున్నారు, సిద్ధపాడ ప్రార్థన వాళ్ళు ఉంటున్నారు, ట్రైనింగ్ టీంలో వాళ్ళు ఉంటున్నారు, మిషన్స్ టీంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎందుకు ఇట్లా అంటే దేవుడు ఇచ్చాడు, ఇచ్చిన వాటిని దేవుడి కోసం సమర్పించుకోడు, డెడికేట్ చేసుకోడు. పిల్లరా, ఖాళీగా ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదు. ఏదో ఒకటి చేయాలి. ఆ ఏదో ఒకటి చేయాలన్న కాడి నష్టపోతున్నాం. ప్రభు చిత్తం చేయాలి, ఏదో ఒకటి కాదు. నాకు నచ్చింది చేయాలి కాదు, నా ప్రభువుకు నచ్చినట్టుగా నడుచుకోవాలి, నా ప్రభువుకు నచ్చినట్టుగా నడుచుకోవాలి. రెండు విషయాలు హెచ్చరిక పూర్వకంగా మనం చూస్తా ఉన్నాం. ఒకటి, ఆత్మీయ విషయాల్లో అంతకంతకు అభివృద్ధి చెందాలి. రెండు, లోక విషయాల్లో అంతకంతకు తగ్గాలి, తగ్గాలి, మితముగా ఉండాలి, దూరముగా ఉండాలి. అన్ని అన్నిట్లో తలదోర్చకూడదు, మంచిది కాదు. ప్రాముఖ్యంగా శరీర సంబంధమైన విషయాలు, జారత్వం, అపవిత్రత, కాముకత్వం, ఆ మాటలు రాయబడ్డాయి, ఆ మాటలు రాయబడ్డాయి. థెస్సలోనిక మొదటి పత్రిక ముగిస్తున్నారు. థెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం 5వ వచనంలో దేవుని చిత్తం తన ఘటమును ఎట్లు కాపాడుకునవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధత యందు, ఘనత యందు తమ ఘటాన్ని కాపాడుకోవడం దేవుని చిత్తము అని మాట మనం చూస్తున్నాం. 6వ వచనం, ఈ విషయం అందెవడైనను అతిక్రమించి తన సహోదరుడికి మోసం చేయకుండవలను. ఎందుకనగా మేము పొరం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమే ప్రతిదండన చేయువాడు. పాపాన్ని చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, పాపాన్ని చేస్తా ఉన్నా ప్రేమిస్తూ కూర్చునే దేవుడు కాదు, ప్రతిదండన, రివెంజ్ తీర్చుకుంటాడు ఆయన. ఆయన పెనాల్టీ కట్టిస్తాడు, ఆయన పనిష్మెంట్ ఇస్తాడు, ఆయన ప్రతిదండం చేస్తాడు ఆయన. ఆ మాట అర్థం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. వివాహం కోసం మాట్లాడుతూ పాన్పు నిష్కల్మషంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. లేదు, మేము ఇట్లాగా నిష్ఠగా ఒకరే భార్య ఒకరే భర్త జీవితం అంతా ఇంతేనా అని ఏమైనా అనుకుంటే దేవుడు, పరిశుద్ధత నీకు ఇష్టంగా లేదు కాబట్టి, క్రమం నీకు ఇష్టంగా లేదు కాబట్టి తీర్పు తీరుస్తాడు అన్న హెచ్చరిక వాక్యంలోంచి మనం చదువుతా ఉన్నాం. 7వ వచనం, తెసలోనికి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనను పిలిచిన గాని అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. కాబట్టి మన పేరే పరిశుద్ధులు. ఆ పేరుకి అర్థం ఏంటి? పరిశుద్ధులు అంటే ఎక్కడ దాన్ని దేవుని తెసలోనిక పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో చూస్తాం. ఆ పరిశుద్ధత ఎలా ఉండాలంటే, ఆ పరిశుద్ధతను ఎలా ఎదగాలంటే సమాధానకర్తయగు దేవుడు, దేవుడే మిమ్మను సంపూర్ణుడిగా పరిశుద్ధపరచును గాక, పరిశుద్ధతలో సంపూర్ణుడు. అంతే, ఇప్పుడు మనం అలా లేవు ఒప్పుకుందాం, కానీ అలా ఎదగాలి, అది మన ముందున్న టార్గెట్. పరిశుద్ధతలో సంపూర్ణుడు. కొన్నిసార్లు పాపం పండింది అంటారు, పాపంలో వాళ్ళు అలా ఉన్నారు, అది అన్యజనులు, దేవుని ఎరగని వారు. పరిశుద్ధులు ఎలా ఉండాలంటే దేవుని విషయంలో సంపూర్ణులు, దేవుని విషయంలో సంపూర్ణులు, సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక అంటే దాన్ని వివరిస్తున్నాడు. మీ ఆత్మ, జీవం, శరీరం మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణంగా నుండినట్లు కాపాడబడును గాక. ఆత్మ జీవం శరీరం సంపూర్ణతలో పరిశుద్ధతలో సంపూర్ణంగా ఉండాలి. దాన్ని మొదటి యోహాను పత్రిక రాస్తాడు. ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటాడో అలా ఉండాలి. ప్రభువును కలుసుకునే సమయానికి ప్రభువులు ఎలాగైతే లోపాలు మనం చూపించలేము అలా ఉండాలి. మొదటి యోహాను పత్రిక 3:2 ప్రిల్లరా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం, మనం మీకు ఏమవుతుంది, ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనక ఆయన పోలి ఉందము నిరుగుదము. ఆయన ఎందు ఈ నిరీక్షను పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుడిగా చేసుకొను. నా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడిగా ఉండాలి. నా పౌరస్థితి ఆ పరలోక రాజ్యంలో ఉంది, అది పరిశుద్ధ పట్టణం. ఆ పరిశుద్ధ పట్టణానికి తగిన పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడిగా నేను ఉండాలి. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. ఇది హెచ్చరిక, సంఘానికి హెచ్చరికగా మాట్లాడుతున్న మాటలు. రెండు విషయాలు, ఆత్మీయ విషయాల్లో అంతకంతకు అభివృద్ధి చెందండి, పాప సంబంధమైన విషయాల్లో అంతకంతకు దూరంగా ఉండండి. అంతకంతకు దూరంగా ఉండండి, జారత్వానికి దూరంగా ఉండండి. పరిశుద్ధత విషయంలో ఘటాన్ని కాపాడుకోవడం తెలుసుకోండి, అది దేవుని చిత్తం. ఎందుకు పాపపు లోకంలో ఒక ఆయన ఇలాగ అన్నాడు, దట్ గ్రేటెస్ట్ మిరాకిల్, గొప్ప అద్భుతం ఏంటంటే వాళ్ళకి జ్వరం పోయింది, వీళ్ళకి లాభం కలిగింది, వాళ్ళకి ఏదో కలిసి వచ్చింది, అది కాదు. ట్రాన్స్ఫర్మేషన్, ఒక తాగుబోతు ఎట్లా మారాడు, మళ్ళా ఎందుకు తాగుల్లోకి వెళ్తా లేదు, ఒక లంచగొండి ఎట్లా మారాడు, ఎందుకు లంచాన్ని అసహించుకుంటున్నాడు, దానివల్ల ఒకప్పుడు పరిగెత్తాడు ఇప్పుడు దాన్ని వద్దనుకుంటున్నాడు, ఒక వ్యభిచారి మారాడు ఎట్లా మారాడు. మార్పు మనిషిలో, మార్పు పాపపు లోకంలో పరిశుద్ధత కోసం ప్రాకులాడడం, దట్ ఈజ్ గ్రేటెస్ట్ మిరాకిల్. మనం తెల్ల బట్టలు ఇష్టపడుతున్నాం, బట్టలు శుభ్రంగా ఉండాలి, అందరికి బాగా కనిపించాలి. ఎవరైనా మన ముఖం మీద ముటిమి చూస్తే బాగుండదు, ఏదైనా లోకం ఉంటే బాగుండదు. దేవుడు మనల్ని ఎలా చూడాలి, దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలి, ఏ లోకం, ఏ కలంకం, ఏ మచ్చ, ఏ డాగు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి, అది కలంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకునవన్నని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. నా ప్రభు దృష్టిలో నేను ఎట్లా ఉన్నాను, రెండు విషయాలు హెచ్చరికగా ఉన్నాయి. రెండు విషయాలు ఎలా ఉన్నాం పరీక్ష చేసుకుందాం, అలా జీవిద్దాం. అటు కృపా ప్రభు మనందరికి అనుగ్రహించుగాక. ఆమేన్.